ఆధ్యాత్మిక జీవితము జీవించేటటువంటి వ్యక్తిలో రావలసినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు ప్రజ్ఞ, ప్రజ్ఞ యొక్క స్థాయిలు. ఇది ముఖ్యము. తర్వాత అన్నీ కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్సే. ఈ ప్రజ్ఞ కూడా 7 స్థాయిలలో 7 రకాలైనటువంటి ప్రజ్ఞలు ఉంటాయి. ఈ 7 రకాలైనటువంటి ప్రజ్ఞలలో మొట్టమొదటి ప్రజ్ఞ ఖనిజ జగత్తు యొక్క ప్రజ్ఞ. రెండవ ప్రజ్ఞ వనస్పతి జగత్తు యొక్క ప్రజ్ఞ, చెట్లు. మూడు జంతు జగత్తు యొక్క ప్రజ్ఞ. నాలుగవది దేవతల ప్రజ్ఞ. ఈ మానవ ప్రజ్ఞ జంతువులకి దేవతలకి మధ్య ఉన్నటువంటి ప్రజ్ఞ. అందుకే ఈ మానవ శరీరాలకి విలువేమి లేదు, ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్. ఇంచేత ఖనిజ ప్రజ్ఞ, వృక్ష ప్రజ్ఞ, జంతువుల ప్రజ్ఞ. మనిషి పెద్ద గొప్పగా ఏం చెప్పుకోవాలి, జంతువునా నరజన్మ దుర్లభం. అంచేత మనిషి కూడా జంతు ప్రజ్ఞ. తర్వాత వచ్చేది దేవతా ప్రజ్ఞ. దేవతా ప్రజ్ఞ తర్వాత వచ్చేటటువంటి ప్రజ్ఞల గురించి మనం తర్వాత ఆలోచించుకుందాం. ఇది నాలుగు అర్థం చేసుకుని ఒక ప్రజ్ఞ తర్వాత ఇంకొక ప్రజ్ఞలోకి రావటానికి కొన్ని కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది, అది గుర్తుంచుకోండి మీరు. అంచేత ఖచ్చితంగా మనం ఎప్పుడో అప్పుడు ఖనిజ స్థితిలో ఉండి ఉంటాం. కొన్ని కోట్ల 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 సంవత్సరాల తర్వాత ఆ ఖనిజ పరమాణువులు వృక్షము వలె మారుతాయి. వృక్షము వలె మారినటువంటి కొన్ని కోట్ల 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 సంవత్సరాల తర్వాత ఆ వృక్షాలు జంతువులుగా మారుతాయి. మనిషి కూడా ఒక జంతువే, కానీ మనిషి చేతనత్వం యొక్క విచిత్రత ఏంటి అంటే వీడు ఏ ప్రజ్ఞలోకైనా వెళ్ళిపోవచ్చు. దేవతా ప్రజ్ఞల తర్వాత ఆ పైన కూడా కొన్ని ప్రజ్ఞలు ఉన్నాయి, ఆ ప్రజ్ఞలో కూడా వీడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇటువైపు మూడు ప్రజ్ఞలు అటువైపు మూడు ప్రజ్ఞలు ఉన్నాయనుకుంటే లెక్కకి మానవుడు మధ్యలో ఉన్నాడు. అంటే 21 = 3 × 7 అన్నామనుకోండి, = మనిషి ఉన్నాడు. అంటే మనిషి గుండా ప్రవహిస్తుంది చేతనత్వం. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, అది మిథున రాశి యొక్క లక్షణం. ఏం చెప్తున్నాం, అనేక చేతనత్వ స్థాయిలు ఉంటాయి. ఖనిజాల్లోనే అనేక ఖనిజాలు ఉన్నాయి, వృక్షాల్లోనే అనేక మహావృక్షాలు ఉన్నాయి, పుష్పాలున్నాయి, లతలున్నాయి. అలాగే జంతువులలో అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. రకాలు అంటే మళ్ళీ కోట్లు 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 చాలా రకాలు వస్తాయి అక్కడ. కోట్లు అంటలో అర్థం ఏంటంటే శ్రేణులు, అనేక రకాలైనటువంటి శ్రేణులు గల దాని జోలికి వెళ్ళొద్దు, దూరంగా ఉండండి, వద్దు. అంచేత అనేక రకాలైనటువంటి శ్రేణులలో దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ప్రజ్ఞ యొక్క విభిన్న స్థాయిలు, చేతనత్వం యొక్క విభిన్న స్థాయిలు. చేతనత్వం యొక్క విభిన్న స్థాయిలలో మానవీయ చేతనత్వము ఒక ట్యూబ్ లాంటిది, ఒక సొరగ్గు లాంటిది. దాని గుండా ప్రవహించి ఇటు అతి మానవీయ చేతనత్వం వైపు వెళ్ళొచ్చు, లేకపోతే కింద స్థాయిలకు వెళ్ళొచ్చు. నిజంగా మానవ శరీరం యొక్క విచిత్రత, మానవ శరీరం యొక్క లక్ష్యము ఉపయోగము ఎప్పుడు ఉంటుందంటే, ఇంగ్లీష్లో ఒక మాట వాడతాం కన్జ్యూయిట్ అని. కన్జ్యూయిట్ అంటే దాని గుండా ప్రవహించేది అని. అది మానవ శరీరం యొక్క గొప్పతనం. కింద చేతనత్వంలోకైనా వెళ్ళొచ్చు, ప్రజ్ఞ దానికి చాలా అద్భుతమైన ఉదాహరణ యజ్ఞము. యజ్ఞంలో ఏం జరుగుతుంది, ఖనిజ పదార్థాలు వేస్తాం, వృక్ష పదార్థాలు వేస్తాం, ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థాలు వేస్తాం, అవి సూక్ష్మజగత్తులోకి వెళ్ళిపోతాయి, కంటికి కనిపించినటువంటి తలాలలోకి వాయుస్థితిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళా అగ్నిని తగ్గించుకుంటూ వస్తే ఘనస్థితిలోకి వస్తాయి. ఇది ఉంది నిప్పులవేశం, ద్రవంగా మారుతుంది. ఇంకాస్త వేడి చేస్తే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. వేడి తగ్గించాం, ఏమవుతుంది, వాయుస్థితి నుంచి ద్రవస్థితికి వస్తుంది, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి వస్తుంది. అంచేత అగ్ని ఏం చేసింది, కన్వ్యూట్ ఘన ద్రవస్థితులకు, ఇటు వాయువు ఆకాశ స్థితులకు మధ్య ఉన్నటువంటి ఒక వంతెన. అంతకంటే ఇంకేం లేదు ఈ మానవ శరీరానికి ఉపయోగం. అంచేత మానవ శరీరము ఎలా పనిచేయాలి, అగ్ని వలె పనిచేయాలి. అగ్ని ఏం చేస్తోంది, ఘన ద్రవ పదార్థాలను తనలో గుండా ప్రవహింపజేస్తే, అగ్ని యొక్క సంపర్కములోకి తీసుకువస్తే అది వాయుస్థితిలోకి వెళ్తుంది. వాయుస్థితి తర్వాత ఏ స్థితికి వెళ్ళాలి, ఆకాశతత్వంలోకి వెళ్ళాలి, అంతే కదా. అంచేత అగ్ని ఇటువైపు వాయుతత్వము, ఆకాశతత్వము, ఇటువైపు ద్రవము పృథ్వీ, జలతత్వం పృథ్వీతత్వం. ఇది చేతనత్వ స్థాయిలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు, ఐదే ముందు. అందుకనే గాయత్రి యొక్క పంచముఖాల యొక్క అసలు అది రూపమే ఏర్పడింది, అది ఇక్కడ చాలా సవ్యంగా జరుగుతోంది అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే పాదరాతి విగ్రహము. మనమేం చెక్కించలే, మనమేం ఆర్డర్ ఇవ్వలేదు, అసలు అలాంటి విగ్రహం అక్కడ పెట్టాలని మనం అనుకోలేదు, ఏ ఉద్దేశం లేదు. కానీ సావిత్రి మిగతా సంఘటనలు జరుగుతూ ఉంటే గురుదేవుడు సావిత్రి యొక్క స్వరూపాన్ని కనుక మీరు పుస్తకాలను చూస్తే ఆయన ఇచ్చిన స్వరూపం పంచముఖి స్వరూపమే. మరి నాకేమవుతుంది అది అంటే ఇక్కడ ఆ ప్రాముఖ్యత. ఆవులు ఎన్ని వచ్చాయంటే మళ్ళీ ఐదే వస్తాయి. మనమే లెక్క పెట్టి ఇంతే రావాలనే అనుకోలే, వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఇలాగే పంపిస్తూ ఉంటాడు, తక్షణమే అంటూ ఉంటాడు మాట్లాడుతూ. ఏమైంది తక్షణమే వీళ్ళకి వెళ్ళటానికి రావడానికి టైం పట్టింది కానీ అక్కడేం టైం పట్టలే. కన్వీట్ చేతనత్వం యొక్క రసస్రవంతి వాహకము మాలిక, మీరు ఆ భావన అర్థం చేసుకున్న ఒక ట్యూబ్. ఇది ఘనస్థితి అంటే పృథ్వీతత్వం ఉంది, జలతత్వం ఉంది, ట్యూబ్ లో చూడలే బయటకు రాగానే ఏమైపోతుంది, వాయుతత్వము ఆకాశతత్వము. దీన్ని ఐదు చేతనత్వాలుగా చెప్తున్నాను నేను. వీటిని ఎలా ఐదు చేతనత్వాలుగా చెప్తున్నాం? ఖనిజము, వృక్షము, మధ్యన జంతువు కన్యుయిట్, జంతువు తర్వాత దేవతాశక్తులు, ఆ దేవతాశక్తుల పైన ఉన్న స్థాయిలు పరమే వ్యోమని అనుకున్నాం. అది ఇది ఈక్వేషన్ మీరు ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే మీ జీవితాలలో తక్షణమే ఆ మార్పులు వస్తాయి. ఎందుకంటే మీరు అగ్ని స్వరూపులే, అంచేత అగ్ని విద్యతో స్టార్ట్ అవుతుంది వేదాలు. ఓం అగ్ని మీలే పురోహితం, ఆది సూక్తం అని కూడా దీని పేరు ఋగ్వేదంలో. అంచేత మీరు అగ్నిగా రూపొందాలి. అంటే మీరు అగ్నిగా రూపొందాలి అంటే ఏంటో అర్థం చేసుకోండి. అగ్నిగా రూపొందాలి అంటే ఆకాశతత్వముల్లోంచి వాయుతత్వముల్లోంచి అగ్నిలోంచి జల పృథ్వీతత్వాలు వస్తాయి, లేకపోతే పృథ్వీతత్వము నుంచి జలతత్వముగా మారి జలతత్వములోంచి అగ్నితత్వములోకి వెళ్లి అగ్నితత్వములోంచి వాయుతత్వము, వాయుతత్వములోంచి ఆకాశతత్వము. ఇవి మన సంస్కారాల యొక్క ఉద్దేశము. మన సంస్కార మండపము దానికి ప్రతీకగా నిలవాలి. దానికి ప్రతీకగా నిలవటంలో కూడా ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితులు అంటే అక్కడేమో సావిత్రి పంచముఖి, ఇక్కడ ఐదు ఆవులు ప్లస్ వాటి దూడ. అంటే ఏముండాలన్నమాట, దూడ నిచ్చిందంటే ఏమైందనమాట, పరమే వ్యోమంలోంచి అది కిందకి దిగిందనేగా. ఏమి దిగింది? మీ జీవితాలలో అవి ఎలా మారుతాయి అనేది మీరు నేర్చుకోవాలి. గురువులందరూ చేసింది ఇదే. అందువల్ల ప్రతి గురువు దగ్గర అగ్ని ఉంచుకుంటాడు, ఏదో రూపంలో ఉంచుకుంటాడు. శుద్ధి సాయి ధ్వని రూపంలో ఉంచుకున్నాడు, గురుదేవులు అఖండ జ్యోతి రూపంలో ఉంచుకున్నారు. ఏదో రూపం అది దానికి వంద ధ్వనిలాగే ఉంచాలని వీలేం లేదు. గురుదేవులు అఖండ దీపంలా ఉంచుకున్నారు. మరి శ్రీదేవి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు? అది మీరు పట్టుకోవాలి, మీకు హోంవర్క్ అది. కానీ ఒక చిన్న ఇది ఏంటి అంటే, ఒక ఆమె సంతానం కోరుకుంది లారీ మహాశయ దగ్గర. ఏమీ పర్వాలేదు, ఆడపిల్ల పుడుతుంది, పుట్టిన తర్వాత 20 రాత్రల్లా గదిలో ఆవుదమ్మ దీపం వెలిగిస్తూ ఉంచు అన్నాడు ఆయన. గురువుకి ప్రామిస్ అయితే వేసేస్తారు దానికి అన్ని అందరం నిద్రపోయారు. అప్పుడు ఆయన పరిగెట్టుకొచ్చాడు దాన్ని ఆపడానికి ఆరిపోకుండా. అంటే ఎందుకు ఆ సంఘటన చెప్తున్నాను, అగ్ని కనుక లేకపోతే ఎవరు ఏమి చేయలేరు, గురువులు ఏమి చేయలేరు. అఖండ దీపము, సౌభాగ్య సూర్యోదయము అగ్ని యొక్క ప్రతీకగా, ఆకాశంలో జ్వాజ్వల్యమానంగా ప్రతిరోజు ఉదయించేటటువంటి అగ్నిగోళము సూర్యుడుగా. అంచేత అగ్నికి మీకు ఉన్నటువంటి సంబంధము వేదం చెప్తుంది. నువ్వే అగ్నివి, తేడా ఉంది కాస్త. ఏంటా తేడా ఉంది? పైన మండుతున్నటువంటి అగ్ని చాలా ఎక్కువ రెట్లు ఉంటే మనలో ఉన్నటువంటి అగ్ని దాన్ని థెర్మోస్టాట్ అని చూస్తారు, చూసారా? లేకపోతే ఫ్యాన్ కంట్రోల్ చేస్తూ ఉంటాం స్పీడ్ రెగ్యులేటర్. సైన్స్ భాషలో దాన్ని థెర్మోస్టాట్ అంటాం. థెర్మో అంటే టెంపరేచర్, స్టాట్ అంటే కంట్రోల్ చేసేది. మన శరీరము అలా మారాలి, టెంపరేచర్ కంట్రోల్గా మారాలి. సంత జ్ఞానేశ్వర్ వెలివేశ్వరు, మహానుభావులు అందరినీ వెలివేయటమే పని మంది. అంచేత మనం ఏం గాభగాభలేదు. అంచేత ఎవరినైనా మీరు వెలివేయలేదనుకోవాడు ఖచ్చితంగా మహానుభావుడు కాదు. అది మాత్రం ఫార్ములాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను హాస్యంగా ఏం చెప్పటం లేదు. అంచేత మీరు గొప్పవాళ్ళు అయిపోవాలంటే మీరు పది మందికి చెప్పాలి నన్ను వెలివేసేయండి మీదని. వెలివేసేయగానే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, సరిపోతుంది. అంచేత సంత జ్ఞానేశ్వరుని కూడా వెలివేశారు చిన్నప్పుడు, 16 ఏళ్ళు ఎంతో అతనికి. అప్పుడు అతనికి 3 అన్నదమ్ములు, 1 చెల్లెలు. చెల్లెలు ఒకరోజు పొద్దున్నే పక్కింటి నుంచి, పూర్వకాలం కదా, ఒక 15th century 16th century నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఇప్పుడు ఇప్పుడేవాడు అంటే మరీ పూర్వకాలపోడు కాదు, కానీ 300 వందల కిందటో 400 వందల కిందటో అగ్ని కావాలి అని పక్కింటి వెళ్ళింది. వెలివేసే అగ్ని ఎలా ఇస్తారు? ఇవ్వలేదు ఎవరు. రొట్టెలు చేయాలి, టిఫిన్, చపాతీలు చేయాలి ఇవాళ పొద్దున్నలాగా. ఇంచేత చపాతీలు చేయాలంటే మరి ఎట్టా? అగ్ని లేకుండా, గ్యాస్ స్టవ్ లేకుండా, తెలుసు కదా. సంత జ్ఞానేశ్వరం ఏం చేశాడు? పడుకున్నాడు, నా పని మీద కాల్చుకున్నాడు థర్మోస్టాట్. కాల్చుకుంది, కావలసినంత హాయిగా కాల్చుకున్న తర్వాత తనని ఆపేశాడు. ఇంచేత చాలాసార్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నెగిటివ్ వేలో తీసుకుంటారు మీరు. థర్మో కంట్రోల్ లేకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబులే కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆధ్యాత్మిక జగత్తుగా చాలా మంచిది. అంచేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులో చాలా గొప్పవాళ్ళం అనుకోబాకండి. దాని అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ యొక్క ఉపయోగాలు ఉన్నాయి. టెంపరేచర్ కంట్రోల్, ఆ టెంపరేచర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. గురువుల యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు పొద్దున్న నేను 2 చెప్పాను నేను మీకు. మొదటి సంస్కారములు, 2వది సంస్కారములు అంటే రోగ నివారణ. 2వది ఏం చెప్పాను నేను? రుణానుబంధము. ఇప్పుడు 3 చెప్తున్నాను నేను. గురువుల యొక్క జీవిత చరిత్రలో అగ్నిని ఎలా ఉపయోగించుకున్నారు అన్నది మీకు చాలా జాగ్రత్తగా అవగాహనలోకి రావాలి. అగ్నిని ఉపయోగించుకోవడం చేత కానివాడు గురువు కాజాలడు. అంటే అగ్నిని ఉపయోగించుకుంటాడు ఎప్పుడు చేసినా. ఏ విధంగా అయితే మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నాము, ఏ పని చేయాలనుకున్నా ఆధునికులను మనం మోడర్న్స్ అంటే ఏంటి? బేసిస్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ లేనటువంటి వాడు మోడర్న్ కాదు. అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యలో అగ్నిని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు అందరూ ఆధ్యాత్మికవేత్తలే. ఇంకొక పని ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏమి చేసినా కూడా అగ్ని నీవే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతమం. ఎవరైతే ఈ విద్యను తెలుసుకున్నారో వాళ్ళకి అన్ని రత్నాలే. రత్నము అంటే ఏంటి? ఆ స్థితిలో పర్ఫెక్షన్ ఉన్నది, ఆ ప్రజ్ఞ యొక్క పరిపక్వ స్థితినే రత్నము అంటాం. అంచేత నవరత్నాలు అంటే ఏంటన్నమాట? పర్ఫెక్షన్ స్టేజ్. సూర్య కిరణముల యొక్క, లేకపోతే సూర్య చేతనత్వము యొక్క పరిపక్వ స్థితి మాణిక్యము. ఇంగ్లీష్ లో దాన్ని రూబీ అంటాం, రెడ్ కలర్. చంద్రుడు అదొక చేతనత్వం. చంద్రుడు యొక్క చేతనత్వం ఎలా ఉంటుంది? సూర్యుడు యొక్క చేతనత్వం మండుతూ ఉంటుంది. సకల నియంత సంకల్ప శక్తి చంద్రుడిలో కనిపిస్తుంది, సూర్యుడిలో కనిపిస్తే. ప్రజ్ఞ గురించి చెప్తున్నాను నేను, కానీ ప్రజ్ఞను దేని గురించి మనం మాట్లాడుకోవాలి? మానవ శరీరంలో ఉన్న ప్రజ్ఞలే మనకి ఇంట్రెస్ట్. మిగతా శరీరంలో ఉంటే ఎంత, లేకపోతే ఏంట, మనకెందుకు? మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞలు, ఈ ప్రజ్ఞలు హోతారం రత్నధాతమం. ఈ శరీరంలో ఉన్నటువంటి వాటిని మనం అవగాహన చేసుకోవాలి. సూర్యుడి యొక్క ప్రజ్ఞ ఖనిజ జగత్తులో పరిపక్వత చెంది మణిగా మారుతుంది. సూర్యకాంత మణి అంటూ ఉండం కదా. జనరల్ గా దాని కలరు రూబీ కలరు, రెడ్ కలర్, కొంచెం రోస్ టింట్ ఉంటుంది. రెండవది చంద్రుడు. చంద్రుడు యొక్క చేతనత్వం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అంటే ఏం జరిగిందో చూడండి, సూర్యుడు యొక్క చేతనత్వంలో కిరణాలు ఉన్నాయి, వేడి ఉంది, వెళ్తుంది. చంద్రుడు యొక్క చేతనత్వం వచ్చేసరికి ఏమైంది? వేడిపోయింది, వేడి తగ్గింది. అంతేగా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మానవ శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఎలా ఉపయోగించుకున్నారో గురువులు, అది చెప్తున్నా నేను మీకు, మీరు కూడా అలా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్టీస్ చేయటం అంతకంటే ఏందే మూర్తి అని బనారస్ లో క్లాక్స్ హోటల్ అని ఒక హోటల్ ఉంది, టైపిస్ట్ అతను, నిమిషానికి మోర్ దాన్ 200 words టైప్ కొట్టేవాడు ఇంగ్లీష్ లో, తప్పులు లేకుండా. ఆ కాలం రెమింగ్ మామూలు మెషిన్, తప్పులు లేకుండా 200 words కొట్టేవాడు టైప్ మెషిన్ లో, జంప్ చేస్తుండేది, ఒక తప్పు ఉండేది కాదు. తప్పుంటే చాలా బాధపడేవాడు, 50-60 pages టైప్ కొట్టాక అందులో ఒక తప్పు ఎక్కడో కామా, స్పేస్ ఎక్కువ అయ్యేది. అది మెషిన్ ఫాల్ట్, ఆయన ఫాల్ట్ కాదు, అయినా బాధపడిపోయాడు. దేనికి ఇది చెప్పాను అర్థమవుతాను కదా మీకు, మన యొక్క చేతనత్వం యొక్క పరాకాష్ఠ టైప్ నేర్చుకుంటున్న వాడికి ఆయనకి తేడా ఏమీ లేదు. ఆ ఏఎస్ డిఎఫ్ఏ ఆ 26 అక్షరాలు టైప్ చేస్తాడు ఆయన మెషిన్ లో, కానీ తేడా ఎక్కడొచ్చింది? కొత్తగా నేర్చుకుంటున్న వాడికి ఆయనకి ప్రాక్టీస్. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజంకి కారణం ఏంటి? తత్ర స్థితే యత్న అభ్యాసం. అంటే మీరు అభ్యాసం చేసుకోవాలి, అసలు గురువుకి మీకు తేడా ఏమి, అభ్యాసంలో తేడా ఉందంటే. అంతేకా మొదట చాలా తేడాలు వస్తాయి. నేను ఒకసారి మైసూర్ పాక్ చేశానన్న, ఒక్కడికే తెలుసు మైసూర్ పాక్ అని, మిగతా అందరికీ బుగ్గులు. మరి చేశానేమో అమలాపురంలో ఒకసారి, కానీ మా శ్యామన్నయ్యకి చాలా నచ్చింది పాపం. అలాగే గురువులకు కూడా మనం చేసే పని చాలా నచ్చుతూ ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. కానీ తేడా ఏంటి? అదే పనిముట్లు అవే, కానీ ఎక్కడ బ్యాలెన్స్ లేదు, సమత్వం. ఉపయోగ పరికరాలను సవ్యముగా ఉపయోగించుకోవడం చేత కావటం లేదు. చాలా జాగ్రత్తగా ఆ పరికరాలను ఎలా ఉపయోగించుకుంటున్నామో నేర్చుకోండి. అవే గాయత్రి ఛందస్లోని 8 స్థాయిలు, 8 అక్షరములు. రకరకాలుగా దాన్ని తెలుసుకుందాం మనం. కిరణాలు వస్తున్నాయి, వేడిగా ఉంటాయి, భరించరానంత వేడిగా ఉంటాయి, వెలుతురు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు తర్వాత వచ్చేటటువంటి రోజేంటి? ఆదివారం తర్వాత సోమవారం. అంచేత వేడి కాస్త ఏమైంది? చల్లబడిపోయింది, వేడి తీసేసాం. చూసుకోండి ఆ పాయింట్, సూర్యుడు నుంచి సోమవారం వచ్చింది అంటే వారం మారింది. వారం మారటంలో ఏం జరిగింది? అత్యధికమైనటువంటి వేడి నుంచి అత్యధికమైనటువంటి చల్లదనం. ఏమవుతుంది చల్లదనం వస్తే? పరమే వ్యోమంలో ఉన్నటువంటి ఆకాశ స్థితిలో ఉన్నటువంటివి ఏమవుతాయి? కింద దిగుతాయి. అంతేగా అర్థమైనా చెప్పింది? అంటే పదములు పదార్థములుగా మారుతాయి. ఆ భాషను అర్థం చేసుకోండి, ఆ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. పదములు వాక్యములు శబ్దములు ఆకాశం యొక్క లక్షణం, పదార్థము పృథ్వీతత్వం యొక్క లక్షణం కదా. పదార్థము ఇదొక పదార్థం, ఇదొక పదార్థం, అదొక పదార్థం, ఇదొక పదార్థం, రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? కంటికి కనిపిస్తున్నాయి, నువ్వు ముట్టుకోవచ్చు, గట్టిగా చేతికి తగులుతుంది, ఇది పదార్థం. పదము అంచేత పదము పదార్థానికి మధ్య 4 స్థితులు ఏంటి? వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వం. 4 స్థితులు కాదు, 3 స్థితులు. అటు ఆకాశము, పదము, ఈ కింద ఉన్నటువంటి పదార్థము, మరి మధ్య ఉన్న 3 స్థితుల్లో మధ్య ఉన్నది ఏంటి? అగ్ని. అంచేత ఆదివారములో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి వేడి చల్లార్తే పదార్థం ఏర్పడుతుంది. ఆదివారం నుంచి సోమవారమునకు వచ్చేసరికి సృష్టి ఆరంభింపబడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని గురువుల అర్థాన్ని ఎలా ఉంటే, ముఖ్యంగా శిరిడి సాయి గ్రేటెస్ట్ ఎక్స్పనెంట్ అనమాట, అంటే అందరికీ అర్థమయ్యేటట్టు దాన్ని చేసి చూపించాడు. కానీ ఆ విద్య కావాలని అడగలేదుగా, అందుకే చివరికి ఏమంటాడు? నేను ఏమి నేర్పదలుచుకున్నానో అది మాత్రం ఎవరు అడగలేదు. మిగతావంతా ఏమి నేర్పదలుచుకున్నారు గురువులు, వేదాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేస్తే వాళ్ళు నేర్పదలుచుకున్నది అగ్ని విద్య. అగ్ని విద్య అంటే యజ్ఞ విద్య. అగ్నిని మనం ఉపయోగిస్తున్నాం ఇప్పుడు కూడా పదార్థాలని మార్చడానికి. ఖనిజ జగత్తులో మాలిన్యములు ఉన్నటువంటి ఖనిజముల నుంచి పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి లోహాలను మనం ఎలా తెచ్చుకుంటున్నాం? అగ్నిని ఉపయోగించుకునే కదా. ఎలా అగ్నిని ఉపయోగించుకుని తెచ్చుకుంటున్నాం? అగ్నిని ఉపయోగించుకుని మాలిన్యాలన్నింటినీ కరగబెట్టేసి వాటిని వాయుస్థితిలోకి తీసుకెళ్లిపోయి దాన్ని డిస్టిలేషన్ అంటాం మనం. స్వేదన ప్రక్రియ, చెమట ఓడ్చటం, స్వేదనము అంటే చెమటలు కట్టించుకోవటం చేసి మళ్ళా దాన్ని కింద దింపేసరి కల్లా ఏం జరుగుతోంది? మాలిన్యాలు పోతున్నాయి, శుద్ధమైనటువంటి పదార్థం వస్తోంది. ఈ సంస్కారశాలలో ఆ అగ్ని విద్యను ఉపయోగించుకుని మనం చేసేటటువంటి 16 సంస్కారములు సంయమగా చేసుకుంటే ఒక సంస్కారం తర్వాత ఒక సంస్కారము, ఒక సంస్కారం తర్వాత ఇంకో సంస్కారము చేసుకుంటూ యజ్ఞోపవీత సంస్కారం దగ్గరికి వచ్చేసరికి వాడు ఇంకో జన్మ ఎత్తేస్తాడు, ద్విజత్వం వస్తుంది. దేన్ని ఉపయోగించుకుంటాం? ప్రతి సంస్కారంలో కూడా అగ్నిని ఉపయోగించుకుంటున్నాం. నేను మళ్లీ మళ్లీ ఒకే విషయం చెప్పటంలే, వేరువేరు విషయాలు చెప్తున్నాను. కానీ మీరు ఆ వేరువేరు విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు, మళ్లీ అర్థం చేసుకోండి. పదము నుంచి పదార్థములోకి, సూర్యుడి నుంచి చంద్రుడిలోకి దిగుతాం, మాణిక్యములోంచి ముత్యములోకి దిగుతాం. అది కూడా ఆ రిలేషన్షిప్స్ మీకు అర్థం అవ్వాలి. చంద్రుడు ముత్యానికి సంబంధం ఉంది, సూర్యుడికి మాణిక్యానికి, మాణిక్యానికి కాదు ఏం లేదని, రూబీ అంటే కెంపు, అదే మాణిక్యమ్మ కెంపు అన్న ఒకటే, కెంపు అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత పదము పదార్థముగా మారేటటువంటి స్థాయిలు చూసుకోండి మీరు. కుజుడు, కుజుడు అంటే మంగళుడు, భూమిపుత్రుడు, అంగారకుడు. అంగారకుడు యొక్క లక్షణం ఏంటి? అంగారుడు యొక్క లక్షణంలో వేడి ఉంది, వెలుతురు లేదు. అంతేగా కుజుడు యుద్ధం చేస్తుంటే వేడవుతూ ఉంటుంది కానీ వెలుతురే ఉంటుంది. ఆ ఆల్టర్నేషన్ ప్రకృతిలో మన వైజ్ఞానికులు ఋషులు ఎంత అద్భుతంగా పట్టుకుని, రెండే ఉన్నాయి ప్రకృతిలో, వెలుతురు వేడి, ఈ రెండింటినీ వేరు చేయలేరు మీరు. హెచ్చుతగ్గులు ఉంటాయి, అది వేరే విషయం. చాలా దూరంగా ఉందనుకోండి వేడైన పదార్థం, వేడి మీకు రాదు, వెలుతురు వస్తుంది. మీరు చాలా దగ్గరికి వెళ్ళిపోయి మీరు ముట్టుకున్నారనుకోండి, వెలుతురు కంటే వేడి యొక్క ప్రభావం మీకు తెలుస్తూ ఉంటుంది. అంచేత సూర్యుడిలో వేడి వెలుతురు ఉన్నాయి, చంద్రుడిలోకి వచ్చేసరికల్లా చల్లదనం ఉంది, అంటే అంటే వేడిపోయింది, వెలుతురుంది. కుజుడు ఏమైంది? వేడి ఉంది, వెలుతురు లేదు. దాని తర్వాత బుధుడు, ఎవరితో కలిస్తే వాడి లాంటి లక్షణాలు ఉంటాయి బుధుడికి. బుధుడికి జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పేటటువంటి లక్షణం ఏంటంటే వాడికి వెలుతురు లేదు, వేడి లేదు. వేడిగా ఉన్నవాడితో కలిస్తే వేడి ఇచ్చేస్తూ ఉంటాడు, చల్లగా ఉన్నవాడితో కలిస్తే చల్లదనం ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ వేడి చల్లని జ్యోతిష్ శాస్త్రంలో మనం పాజిటివ్ నెగిటివ్, పురుషం నెగిటివ్ స్త్రీ అలా చెప్పుకున్నాం. కానీ అగ్ని విద్య గురించి చెప్తూ మీరు చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు అగ్ని విద్య గురించి చెప్తున్నాను, అగ్ని విద్యే పదముని పదార్థముగా మార్చును. అంటే కీలకం మీరు పట్టేసుకున్నారు, రహస్యం చాలా స్పష్టంగానే చెప్తున్నారు వాళ్ళు. పదము పదార్థముగా మారవలనంటే అగ్ని కావాలి. అగ్నిలో కూడా మధ్యలో ఉంది అగ్ని, కిందన జలము, దాని తర్వాత భూమి, పైకి వెళ్తే వాయువు, దాని తర్వాత ఆకాశము. అంటే వాక్యము, వాక్యము నుంచి స్పర్శ, స్పర్శ నుంచి రూపము, రూపము నుంచి రుచి, రుచి నుంచి వాసనలు. ఒక పదార్థం నిప్పులో పడేసరికి వాసన వస్తుంది, రబ్బర్ కాలుతున్న వాసన. మామూలుగా రబ్బరు నిఘా వాసన, ఇది నిప్పులో పడేసరికల్లా తేడా వాసనలు. ఇప్పుడు చాలా ముఖ్యంగా మీరు అవగాహన చేసుకునేటటువంటి విషయం ఏంటి అంటే, సివి గారికి ఆ అగ్ని విద్య ఎక్కడి నుంచో లభించింది? ఇప్పుడైనా పట్టుకోగలిగారు మీరు? సివి గారు కూడా అగ్ని ఉపయోగించుకుని ఉండాలి కదా, లేకపోతే శాస్త్రవద్దు, శాస్త్రకారుడు ఒప్పుకోడు. మరి శాస్త్రకారుడు ఒప్పుకోడు కనుక ఆయనకు అగ్ని విద్య ఎక్కడి నుంచి వచ్చింది? తోక చుక్క నుంచి వచ్చింది. తోక చుక్క నుంచి ఓ అద్భుతమైనటువంటి దివ్య ప్రకాశము ఆయన గదిలోకి దిగటం అందరికీ కనిపించింది. అప్పటి నుంచి మారాడు ఆయన. దివ్య చక్షువులు అర్జునుడికి ఇచ్చేసరికి అలా ఏం కనిపించింది? దివి సూర్య సహస్రశ, 1000 మంది సూర్యులు ఉదయిస్తున్నారా. లారీ మహాశయకి బంగారతో కోటలో అగ్నిని వెలిగించి, భూమిని వెలిగించి దీక్ష ఇచ్చబడింది. అంచేత ప్రతి చోట కూడా ఈ అగ్ని 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 మనం ఉపయోగించుకుంటున్నాం. కాని ఆ అగ్ని యొక్క 7 స్థితులు మనకి తెలియనంత వరకు, అగ్ని యొక్క 7 జ్వాలలు మనకి తెలియనంత వరకు, ఏమిటా 7 జ్వాలలు? 7 వారాలే. సూర్యుడు 1 జ్వాల, చంద్రుడు 2వ జ్వాల, కుజుడు అర్థం లేదు, కుజుడు అంటే 3వ జ్వాల, బుధుడు 4వ జ్వాల, శుక్రుడు 5వ జ్వాల, శని గురువు 5వ జ్వాల, శుక్రుడు 6వ జ్వాల, శని 7వ జ్వాల. ఈ 7 జ్వాలలో మీరు గమనిస్తే అన్నిటికంటే చల్లగా ఉండేటటువంటి గ్రహం శని, చల్లతనానికి ఇనికి శని ప్రతీక. చీకటికి కూడా శని ప్రతీక, నల్లగా చాలా డార్క్ బ్లూ కలర్, అతి తెల్లని తెలుపు, అతి నల్లని నలుపు. సమస్య ఏంటి? సూర్యుడు యొక్క పుత్రుడే శని గారు, కానీ ఒక్కాలే ఉంది ఆయనకి, కుంటివాడు. ఇంచేత కుంటివాడు, ఏం మిస్సింగ్? ఏంటి మిస్సింగ్? వేడి లేదు పాపం అతనికి, అందువల్ల కుంటి అన్నాడు. సూర్యుడు యొక్క వేడి లేదు, అందుకే శని ఎప్పుడు కూడా చల్లని గ్రహం అంటాం, శీతలత్వానికి ప్రతీక ఆయన. కానీ జాలే వేడే, ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 జ్వాలలే. వీటిని గ్రహములు అన్నాం మనం. గ్రహములు అంటే గ్రహించేవి. మన శరీరములో ఈ అగ్ని యొక్క జ్వాలను గ్రహించేటటువంటి 7 కేంద్రాలు ఉన్నాయి. కుజుడు యొక్క జ్వాలను గ్రహించేది శిరస్సు, గురువు యొక్క జ్వాలను గ్రహించేది ఆజ్ఞాచక్రము, శుక్రుడు యొక్క జ్వాలను గ్రహించేది విశుద్ధి, సూర్యుడు యొక్క జ్వాలను గ్రహించేది అనాహతము, చంద్రుడు బుధుడు యొక్క జ్వాలను గ్రహించేది మణిపూరకము, చంద్రుడు యొక్క జ్వాలను గ్రహించేది స్వాధిష్టానము, శని యొక్క జ్వాలను గ్రహించేది మూలాధ. అగ్ని విద్య మొత్తము అక్కడే ఉంది మన. అది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. మన గురువుల యొక్క చరిత్రలో ఈ అగ్ని విద్యను ఎలా ఉపయోగించుకున్నారు? అగ్ని విద్యను ఉపయోగించుకోవడం అంటే 7 గ్రహాలను ఉపయోగించుకోవటమే. 7 గ్రహాలను ఉపయోగించుకోవడం అంటే అంటే 7 వారములను ఉపయోగించుకోవటమే. కానీ వీటిని ఉపయోగించుకోవటానికి 7 వారములు ఏమని చెప్తున్నాను నేను? జ్వాలలు, అగ్ని యొక్క జ్వాలలు. ఒక్కొక్క గ్రహము ఒక అగ్నిగోళము. అగ్నిగోళము చల్లారితే పృథ్వీగ్రహం అవుతుంది, అగ్నిగోళము చాలా వేడిగా ఉంటే వాయుతత్వంలో గడిపితే సూర్యుడు అంటాం. కానీ తేడా రెండిట్లో ఏంటి? చల్లదనం. ఇప్పుడు పదము పదార్థముగా ఎలా మారుతుంది? అదే సంకల్ప సిద్ధి అంటాడు. వీడి నోటి నుంచి మాట వచ్చినది, వచ్చినటువంటి మాట తక్షణమే పదార్థముగా మారుతుంది. అది గురువు, గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క మాటలు. ఏం జరుగుతోంది? పదాలు ఉచ్చారణ చేస్తున్నాడు, కానీ ఆ పదాలు ఎలా మారుతాయి? పదార్థములుగా మారుతాయి. అదే సత్యసాయి చేసి చూపించాడు. నోటిలోంచి శివలింగము ఇసుక తీస్తాడు, సైంటిస్ట్ ఎవడైనా అతను భగవంతం. ఆ రోజు ఎక్కడ ఉన్నాడు ఆయన దగ్గర భగవంతం, అతని ఫిజిసిస్ట్, పెద్ద సైంటిస్ట్ భారతదేశం. ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయనతో పాటు ఐదారు కూర్చున్నారు. చిత్రావతి నది ఒడ్డున ఇసుక తీశాడు అక్కడి నుంచి బంగారతో కృష్ణ విగ్రహం ముట్టుకుంటే చేయగలింది వాళ్ళకి, వేడిగా ఉంది అంటే. ఇంకా ఏంటన్నమాట, చిత్రావతి నదికి కొంచెం దూరంగా ఉండి ఉంటాడు ఆయన, దగ్గరగా ఉండుంటే చల్లబడిపోయి ఉండేది అది. అంచేత నీళ్లు పట్టుకుని క్షపించిన ఆశీర్వదించిన నీళ్లు కావాలి చల్లబరచడానికి, పదం యొక్క వేడి చల్లార్చడానికి. ఈ టెక్నిక్స్ అందులోనే ఉంది రహస్యం అంతా కూడా. అందుకే భగవద్పాసన మనం చేస్తున్నప్పుడు, మంత్రజపం చేస్తున్నప్పుడు జ్యోతిని వెలిగిస్తాం. జ్యోతి వెలిగించి ఊరుకుంటామా, కింద నీళ్లు పెడతాం, కలశం, కలశ స్థాపన. ఎందుకు? అగ్ని ద్వారా మంత్రోచ్చారణ పదార్థముగా మారవలెను. టెక్నిక్ తెలిస్తే చాలు, అది ఎలా మారుతుందో మీకు తెలియదు, మీరు పెడితే చాలు, అది అయిపోతుంది అక్కడ. కానీ అవటం లేదుగా, ఇప్పుడు మనం అనుకున్నట్టు జరగటం లేదుగా. చాలా మందికి ఇక్కడ జరుగుతున్నాయి, జరగవచ్చు, అది వేరే విషయం. కానీ సాధారణంగా మన అనుభవం ఏంటి, మనం చేసేటువంటి ప్రార్థనలు కానీ వాటికి కానీ కావలసిన యాంగిల్లో ఫలితాలు రావటం లేదు. చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు జరుగుతుందో. పదము పదార్థముగా మారుటే యోగము. అగ్ని విద్య ద్వారా పదము పదార్థముగా మారుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మికత అనే పేరు గలటువంటి వ్యక్తులు, క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ కావచ్చు, రకరకాలైనటువంటి యోగులు కావచ్చు, వాళ్ళ స్థాయిలో తేడాలు ఉంటాయి తప్ప వాళ్ళు ఉపయోగించుకునేది ఏంటి, అగ్నిని. ఏ అగ్నిని, శరీరమును. ఇంచేత ఈ శరీరమే పదమును ఉచ్చారణ చేస్తుంది. పదమును ఉచ్చారణ చేసినటువంటి పదము వాయువుగా మారుతుంది అనాహత చక్రంలో. అనాహత చక్రంలో వాయువుగా మారుతుంటే అగ్ని గుండా జలము, జలము నుంచి పదార్థముగా మారుతుంది. ప్రాసెస్ ఇదే. ఇది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అన్నదానికి ఋషులు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. ఇలాంటి టెక్నిక్స్, శరీరాన్ని అగ్నిగా మార్చుకునేటటువంటి విద్య చాలా చోట్ల, ఈ శరీరాన్ని అగ్నిగా మార్చుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. చాలా మంది యోగులు యోగాగ్నిలో వాళ్ళ శరీరాన్ని కాల్ చేసుకుని గుడిపోయిపోయినటువంటి అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేశారు, యోగాగ్నిని ఉపయోగించకుండా వాళ్ళ శరీరాలను పృథ్వీలోకి చూపిస్తారు కొంతమంది యోగులు. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం, ఏం చేశారు వాళ్ళు, ఏం సమాధి అంటారు దాన్ని, జీవ సమాధి. అంటే ఏం చేశారు వాళ్ళు, వాళ్ళ శరీరాలను భూమి యొక్క పదార్థములోకి జొప్పించటం వల్ల భూమి ఈనాడు మొన్న శివరాత్రి నాడు ఆ దీక్ష తీసుకోగలిగింది. ఆ వేడి అత్యాగం చేశారు వాళ్ళు శరీరాన్ని. ఇప్పుడు యుద్ధంలో వాటిలో వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తే మనం వాళ్ళని గుచ్చి కార్గిల్ అక్కడ గొప్పగా చెప్పుకోవటమే. అలాగా ఈ వీరబ్రహ్మం గారు కానీ, ఈ మాణిక్య ప్రభు కానీ, ఇంకా చాలా మంది, మన నాన్నగారని చెప్తూ ఉంటానే వీరభద్ర రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరూ భూమిలోకి వెళ్ళి వాళ్ళ శరీరాలను అగ్ని వరకు వెళ్లకుండా పృథ్వీలోనే సమాసతే జపించటం వల్ల పృథ్వీకి అమృతత్వం ఆపాదించబడింది. మనం ఏం చేస్తాం, ఆ గురువు యొక్క స్థూల శరీరాన్ని దర్శించుకుంటూ ఆ స్థూల శరీరాన్ని ఊహించుకుంటూ, ఏ గురు శరీరం కావచ్చు, శరీరం యొక్క రూపరేఖల్లో తేడా ఉంటుంది తప్ప వాళ్ళ శరీరాల యొక్క స్పందనలో తేడా ఉండదు. ఏ గురువైనా ఒకటే, మన మూర్ఖత్వం. కానీ సహజం కదా, ఒకనొక విశేషమైనటువంటి శరీరం మీద మీకు ప్రేమ ఉండటంలో తప్పు లేదు. కానీ అదే గురువు యొక్క మిగతా స్వరూపాన్ని మీరు అదే భావనతో చూడలేకపోతే మీకు అసలు గురుతత్వం అర్థం కాలే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంచేత మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇవాళ నేను చెప్పినదే చాలా చాలా రాబోయేటటువంటి జీవుల్లో పెద్ద రీసెర్చ్ కి కారణమైపోయి రాబోయేటటువంటి నూతన వైజ్ఞానిక ఆధ్యాత్మికతకి మూలం ఇది. పదము పదార్థముగా మారుట అంటే వాక్యము సృష్టిగా మారుట, లేకపోతే దృష్టి సృష్టిగా మారుట. ఇంచేత దృష్టి అగ్ని యొక్క జ్ఞానేంద్రియము. అంతేగా, ఇదేం చేస్తుంది ఈ దృష్టి? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. దృష్టిలో కుడి కన్నును ఎప్పుడు కూడా మనము సూర్యుడితో పోలుస్తాం, ఎడం కన్నును ఎప్పుడు కూడా చంద్రుడితో పోలుస్తాం. కళ్ళు మూసుకున్నారు మీరు, కళ్ళు మూసుకున్న ఆజ్ఞాచక్రం దగ్గర ఏముంటుంది? అగ్ని ఉంటుంది, అంతే కదా? మామూలుగా మనకు తెలిసిన బాగంతే కదా. అంచేత మీరేం చేయాలి, ఆ పరమే వ్యోమంలో ధ్యానం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం చేసిన తర్వాత రెండు అవతలు వేస్తారు కదా పొద్దున్న సాయంత్రం, మళ్ళీ అదే టెక్నిక్. అందుకే ఏది ఒక్కటి చేస్తే అన్నిటికీ అదే మూలము. అంచేత మళ్ళా ఏం చెప్పినా ఎక్కడికి వచ్చాం? మళ్ళా మళ్ళా అరగంట నోరు మూసి కూర్చోండి. అంచేత ఆ అగ్ని వెలిగిస్తాం మనం. అందుకని ఆ టైంకి రాని వాళ్ళు అక్కడ కదలకండి అని. క్లాస్కి లేట్గా వచ్చారు పర్వాలే, కానీ ఇది అగ్ని విద్య, ఇది చాలా డేంజర్. ఇంచక రాకండి ఆ టైం, అప్పుడు కలవకండి. ముందేనా రండి, లేకపోతే తర్వాత క్లాస్లోకి రండి, లేకపోతే కాస్త దూరంగా కూర్చోండి. వాళ్ళు ఏదో వాళ్ళ అవస్థలు పడుతున్నారు. ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం మనం చేస్తున్నాం. ఇంత పెద్ద రీసెర్చ్ ఇంత కరెక్ట్ యాంగిల్లో ఎక్కడా జరుగుతుందని నాకు తెలియదు, కానీ ఇది జరగటానికి నేను బీజాలు అయితే వేశాను. కానీ మీరు ఎంత ఉపయోగిస్తారో నాకు తెలియదు. స్టూడెంట్స్ ఉంటే కదా నేను చెప్పేది. స్టూడెంట్స్ లేకపోతే ఏం చేసుకుంటారో, నా అగ్ని విద్య నా దగ్గర ఉంటుంది. అంచేత అది మీరు ఆలోచించుకోవాలి, ఆ స్టూడెంట్స్ ఉంటారా ఉండరా, ప్లస్ ఇంకోళ్ళు వస్తారా రారా. మనకెందుకు ఇంత అద్భుతమైనటువంటి విద్య ఉంటే మీరు నేర్చుకోవాలి కదా. అంచేత ఏంటి అగ్ని విద్య గురించి చెప్పింది? మానవ శరీరమే అగ్ని యొక్క స్వరూపము. యువర్ బాడీ, ప్రతి ఒక్కడి శరీరము, అందరి శరీరము కూడా. అందుకే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ మణిపూరక చక్రంతోనే నింకుంటుంది, నాభితోనే నింకుంటుంది అగ్ని. ఈ మానవ శరీరంలో ఏడు రకాలైనటువంటి అగ్నులు నిరంతరము ప్రకాశమానంగా ఉంటాయి. లోప్సాంగ్ రంప అనేటటువంటి ఒక మహాయోగి ఫస్ట్ వరల్డ్ వార్లో జపాన్లో ఒక పాడిపోయినటువంటి ఇంటిలో రెండో అంతస్తులో ధ్యానం చేసుకుంటున్నాడు. సైరన్ కూసింది, డార్కౌట్ అవుతుంది. పూర్వ యుద్ధకాలంలో బాంబులు అవి పడకుండా ఏం చేస్తారంటే మొత్తం చీకటి చేసేస్తారు. సైరన్ కూసింది, మొత్తం చీకటి చేసాడు. ఎలాగో చీకటి అయిపోయింది కదా, భలే ఛాన్స్ దొరికిందిలే అని ఈయన గారు కళ్ళ మూసుకు ధ్యానం చేస్తుంటే మిలిటరీ వాళ్ళు పరిగెట్టుకొచ్చారు. వచ్చి గది తలుపులు గదవ కొట్టేస్తే ఈయన కళ్ళు తెరిచి లేచి చూసి తెరిస్తే వాడు ముందు ఒక్కడే ఉన్నాడు గదిలో. లైట్ ఎక్కడ వెలుగుతుంది, అంత పెద్ద కాంతి వచ్చింది కిటికీ నుంచి బయటికి. నేను చెప్పలే, నేను ధ్యానం చేస్తున్నా అంత అంటారేమో అని. కాంతి ఆ వెలుతురు. అంచేత సూర్యుడు అగ్ని. అంచేత పొద్దున సూర్యుడు యొక్క ఆహుతులు వేస్తాం, సాయంత్రము అగ్ని యొక్క ఆహుతులు వేస్తాం. సూర్యుడిలో ఏ విధంగా అయితే వేడి వెలుతురు ఉందో అగ్నిలో కూడా రెండు ఉన్నాయి. అంచేత ఇండైరెక్ట్ గా సూర్యుడైనా అగ్ని అన్నా పార్టికులేట్ నేచర్ లో రెండు ఒకటే. ఒక టన్ను బంగారం అయినా ఒక కణము బంగారమైనా ఒకటే. అగ్నిలో కూడా సూర్యుడు యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి. మళ్ళా మిగతా వాటిలో చల్లదనం అవుతుంది, లేకపోతే వేడి మాత్రమే ఉంటుంది, కానీ అగ్నిలో అది లేదు. కనుక మీరు కళ్ళు మూసుకుని 21 సార్లు ఓంకారం చేసిన తర్వాత సూర్యుడు చంద్రుడు అగ్ని ఇక్కడే ఉన్నాయిగా, సూర్యుడు చంద్రుడు అగ్ని. ఏం జరుగుతోంది? చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు. టెక్నికల్ గా చంద్రుడు తిరగటం లేదు, తిరుగుతుంది ఏంటి భూమి. కానీ చంద్రుడు భూమి యొక్క శాటిలైట్, కనుక భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే సహజంగానే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఈ తిరగటం వల్ల ఏమవుతాయి? అనేక కోణాలు ఏర్పడతాయి సూర్యుడికి చంద్రుడికి మధ్య. వీటిని తిథులు అంటాము. అక్కడికి ఆపుదాం మనం ఇవాళ, చెప్పింది అర్థం చేసుకుని మళ్లీ జాగ్రత్తగా సివివి బ్లావెట్స్కి యొక్క జీవితంలో. మరి బ్లావెట్స్కి అగ్నిని ఎక్కడ ఉపయోగించుకుంది? ఆవిడ ఎక్కడా మరి యజ్ఞం చేసినట్టే చదివారా మీరు? ఆవిడ అగ్ని ఎలా ఉపయోగించుకుంటే చుట్టాలు కాల్చేది ఆవిడ నిరంతరం చైన్ స్మోకర్. అంటే సిగరెట్ తాగొచ్చు ఆవిడ అది ఉపయోగించుకోండి. మీకు అగ్ని నుంచి ఉపయోగించుకోవడం చేతొస్తే అది వేరే విషయం. మీరు చుట్టలే ఉపయోగించుకుంటారు, దేన్ని ఉపయోగించుకుంటున్నారో అది వేరే విషయం. అది కూడా ఒక కారణం సిగరెట్ మీద ఇంత యావ ఉండటానికి. పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు ఏం చేస్తుంటారు? అంతేగా పెద్దవాళ్ళు అగ్ని విద్య కోసం అగ్ని దగ్గర పెట్టుకుంటే మనం చేతిలో, ఎందుకంటే ఇంకేనా చిన్నపిల్లలు అంతకంటే ఏంది, కానీ ఆ చిన్నపిల్లల స్థాయిలో ఎన్నాళ్ళు ఉంటారని అంతేత సిగరెట్ తాగమని నేనేం చెప్పటంలే. అది కూడా అగ్ని విద్య యొక్క ఒక బేసిస్ మీకు ఉపయోగించుకోవడం చేతైతే. కానీ మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి, ఆకాశంలో ఒక సమస్య యొక్క పరిష్కారం మీకు రావటం లేదు, అది పీకుతాడు హీరో, కిందనంతా సిగరెట్ ముక్కలు పడిపోతాయి, పరిష్కారం వచ్చేస్తుంది. అగ్ని విద్య, అగ్ని విద్య యొక్క దుర్ఉపయోగం అది వేరే విషయం. విషయం మాత్రం కరెక్ట్, ఉపయోగించుకునే విధానం తప్పు. కానీ సైన్స్ ఎంత కరెక్టో ఆలోచించుకోండి. ఒక సమస్య ఉంది, ఆ సమస్య అంటే ఏంటి, సమస్య ఎక్కడుంది, పరమే వ్యోమన్ అంతరిక్షంలో ఉంది. ఆ సమస్యకి మీకు జవాబు దొరకటం లేదంటే పదాలు దొరకటం లేదు. ఏం చేస్తాడు వీడు ఇక్కడ, ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాడు, ఏమవుతుంది, అది మీరు కళ్ళు మూసి చేయాలి. సిగరెట్ తాగడం కాదు, 21 సార్లు ఓంకారం చేసిన తర్వాత సూర్యుడు చుట్టూ పృథ్వీ ఎలా తిరుగుతున్నదో మీరు అలాగా మీ కన్నును తిప్పకండి. మీరు కన్ను తిప్పితే ఎట్ట, మరి ఏం చేయాలి, ఏం తిప్పాలి, ఎలా తిప్పాలి, ఏం చేయాలి, మీరెందుకు చేయటం, ఎవడు చెప్తాడు క్లాసులో పాఠం, గురువు చెప్తాడు కదా అని చెప్పి గురువుని చెప్పనివ్వండి. సహ పూర్వేషామతి గురువు కాలేన అనవచ్చేదా, తన చేత కళ్ళు మూసుకుని ఆ గురువు పాఠం చెప్పినప్పుడు ఈ పాయింట్స్ కనుక మీ మనస్సులో మెదులుతూ ఉంటే వీటికి జవాబు మీకు ధ్యానంలో దొరుకుతాయి. అందుకు స్వాధ్యాయం అవసరం. ఇంచేత ఇది మీరు ఆలోచించవలసినటువంటి విధానం. కానీ ఏంటి ఆలోచించవలసినటువంటి విధానం, నేను ఇలా కూర్చున్నాను, తిరువార నక్షత్రాలు ఉన్నాయి, 7 జ్వాలలు మన శరీరంలో 7 చక్రాలుగా వికసిస్తున్నాయి, వీటికి వీటికి మధ్య సూర్యుడికి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలకి మధ్య సంబంధం ఏమిటి, బాహ్య జగత్తులో పిండాండ బ్రహ్మాండ సమన్వయంగా సృష్టి అంతా కూడా. దీనికి మళ్ళీ మీకు సహాయపడేది ఏంటంటే పురుష సూక్తం శ్రీ సూక్తం. మళ్ళా అది మర్చిపోయారు మీరు, నాకు తెలియదు మీలో ఎంతమంది పురుష సూక్తం శ్రీ సూక్తం ఇప్పుడు ఖండతా పట్టేశారు, ఖండతా పట్టేసి ఉంటారు మీరు, చాలా వెరీ గుడ్ బాయ్స్ కదా మీరు, కొంచెం పట్టండి బాబు దాన్ని. పట్టకపోతే ఎట్ట వస్తాయి, రోజు చదువుతూ ఉంటే అదే ఖండతా వస్తాయి. ఖండతా పట్టాలని పట్టాలని అవసరమే, రోజు పారాయణ చేస్తూ ఉంటే సైతంలో ఖండతా వస్తాయి. అది మన ఋషుల యొక్క అద్భుతమైనటువంటి టెక్నిక్, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పురుష సూక్తం శ్రీ సూక్తం ఎంత పారాయణ చేయించేస్తూ ఉంటే ఒక వయసు వచ్చేసరికల్లా ఏమవుతాయో అవి వీళ్ళు ఉపయోగించుకుంటారు. ఇంచేత ఆ మౌన స్థితిలో ఇవాళ చెప్పింది అర్థమైంది కదా, అగ్ని విద్య యొక్క స్వరూపము, గురువులందరూ కూడా అగ్ని విద్యను మాత్రమే ఉపాసించిన వాళ్ళు, ఇంకో విద్య లేదు అక్కడ. ఇది నేను చెప్పింది.
కరెక్ట్గా 180 డిగ్రీలు ఎదురెదురుగా ఉంటే పోయినా తగ్గిపోతే అమ్మవారికి ఈ మధ్యన 14 తిథులు వస్తూ ఉంటాయి. 14 మన్వంతరాలు వస్తూ ఉంటాయి. ఆవరణక మన్వంతరం రాబోతున్నది కరెక్ట్గా మధ్యలో ఉంది. 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం యొక్క మధ్యలో ఉంది. ఇది బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది మీట్లో కానీ దీని ఎగ్జాక్ట్ ఎట్లుగా లోపల తెలుసు. ఎడమకన్ను కుడికన్నుతో వినండి. ఎడమకన్ను కుడికన్ను తప్పిన తప్పగా నేను కన్నుతోనే వినమంటున్నాను. మనం మంచిగా తప్పుగా చెప్తున్నారేమో జాగ్రత్తగా మళ్ళీ మనం జీవితం లోపల బాహ్యజగత్తులో అగ్నిపెట్టు లేకపోతే బాహ్యజగత్తులో అగ్నిపెట్టు అంతటా ఎప్పుడైతే అంధకారంలో నేను చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈశ్వరుడు ఈ చెందులో పనిచేయటం లేదు. కృష్ణ పనిచేయటం లేదు కదా, మరొక పనిచేయటం మరొకసారి కొంతకాలం అప్పుడు నీకేం కావాలి, అగ్ని కావాలి. జీవితంలో గమనించుకోవడానికి అగ్ని కావాలి కనుక ఆ స్థిరశక్తి ఏమి ఉపయోగించింది, ఎప్పటి వరకు ధ్వని ఈ చిరుడు చంద్రుడు పనిచేయడం వరకు ఈ చిరుడు చంద్రుడు పనిచేస్తాను మీకు అవగాహన చేసుకోండి. స్థిరశక్తి అంటే ఎవరు మౌనం కళ్ళు మూసుకుని లేనటువంటి ఆ ఏ విధమైనటువంటి తరంగాలు లేనటువంటి అత్యంత శాంత శాంత స్థితిని మీకు చూపించాలి. జీవశక్తి యొక్క ఆ స్థాయి శక్తి యొక్క ఆవిర్భావం ఎందుకు వచ్చింది, ఈ శాంత స్థితి మీకు అనుభూతిలోకి రావాలి. కళ్ళు మూసుకుని ఉన్నటువంటి ఈ శాంత స్థితి ఎప్పుడు అనుభూతిలోకి వస్తుంది, అగ్ని ఉంటే, వేడి ఉంటే, ఉత్సాహం ఉంటే, కనిపించకపోయినా అది కనిపించేంత వరకు నేను వదలను అనేటటువంటి వేడి ఉంటే అది అగ్ని. సూర్య చంద్ర అగ్ని కానీ ఎప్పుడైతే ఈ అగ్ని విద్యను తెలివి స్థాయి పెట్టడానికి వచ్చాడో గురువులకి ఒక ఇది ఉంది, అర్హత ఉన్నటువంటి వాడికి కావలసినటువంటి పరిస్థితులు రెడీగా ఉంచాలి. ఇంటర్మీడియట్ పరీక్ష అయిపోగానే వాడు జాయిన్ అవ్వడానికి రెడీగా డిగ్రీ కాలేజీ ఉంటుంది అక్కడ. అంతేత ఎప్పుడైతే తెలివి స్థాయి యొక్క ఆవిర్భావం అయ్యి ఈ మౌన స్థితి గురించి ఆయన చెప్పడం మొదలెట్టాడు. మహాకాళి ఉపాసన రామకృష్ణ పరమహంస స్టార్ట్ చేశారు. ఆ మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మహాకాళి ఉపాసనని కూడా మీరు ఇవాళ చదువుకోండి. కానీ రామకృష్ణ పరమహంస చేయటం అవుతే మొదలెట్టేశాడు, కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి ఎవడు కనిపించలేదు. ఆయన ఒకడే కనిపించాడు, వివేకానంద. కానీ వివేకానంద యొక్క జీవితాన్ని చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఆయన కూడా శివుడి యొక్క అంశే అని. చాలా సార్లు ఆ కథను మీరు చదువుతూ ఉంటే ట్యాప్ కింద తల పెట్టి కూర్చోవడం, అంటే ఇవాళ నుంచి మేము కూడా తల కింద పెట్టి కూర్చుంటాం, మేము శివాంశం ఏమో అయిపోతారేమో తెలియదు, కానీ జలుబు మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఇంకో గంగ ప్రవహిస్తుంది మీలోంచి కదా. అది ఇమిటేషన్ చేయకండి, మీరు అవగాహన చేసుకోండి. అంచేత ఏం చేయగలిగాడు రామకృష్ణ పరమహంస, నీకు అప్పచెప్పేస్తున్నాను అన్నాడు శివుడికి, చెప్తుంది వివేకానందకి అప్పచెప్పాడు. కానీ అప్పచెప్పేశాక ఏం చెప్పాడు, దీన్ని నువ్వు ఉపయోగించుకోలేదు ఆయన. శివుడు శక్తిని ఉపయోగించుకోలేడు, కానీ శివుడు లేకుండా శక్తి ఉపయోగపడదు. విచిత్రమైనటువంటి కాంప్లెక్స్. అంచేత ఏం చెప్పాడు వివేకానందకి, తాళం వేసేస్తున్నాను, నా శక్తులన్నీ నేను నీకు ఇచ్చేసాను, కానీ ఈ శక్తులు ఏవి నీకు ఉపయోగపడవు. ఎవరికి ఉపయోగపడతాయి, భావి తరాల వాళ్ళకి ఉపయోగపడతాయి, శివస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆ శివస్థాయి వెళ్ళని వాళ్ళకి ఉపయోగపడవు. అంచేత వివేకానందే 1963-64లో సిలోన్లో పుట్టిన తర్వాత పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తికి వస్తే వివేకానందని, నువ్వు నోరు ముట్టు కూర్చున్నాయన, ఇంకా టైం రాలేదు, అంత మనం గొప్ప అను. ఎందుకంటే వివేకానందని పూజిస్తాం. నాకు చాలా నవ్వు వచ్చింది ఒకసారి, 100 సంవత్సరాల కిందట వివేకానంద ఇచ్చిన స్పీచ్ని ఈరోజు మనం గుర్తు పెట్టుకుంటున్నాం అంటే మనం వివేకానందకి నీరాజనాలు అర్పిస్తున్నాము, తిడుతున్నాము నాకు అర్థం కాలేదు. వివేకానంద చెప్పింది నీకు ఇంకా మర్చిపోలేదు అంటే నువ్వు ఎదగలేదని అర్థం. అదే నీకు చాలా ముఖ్యమైన సంఘటన అనిపిస్తుంది. ఎంత మూర్ఖము మన జీవితాలలో, భారతీయులు ఎందుకంత మూర్ఖంగా మారిపోయారో కూడా నాకు అర్థం కావటం లేదు. అది చాలా గొప్ప అంటారు ఏంటో అది. ఆయన ఎప్పుడు 1893లో అనుకుంటా స్పీచ్ ఇచ్చాడు, 1993లో నన్ను ఒకసారి పిలిచారు వాళ్ళు. నేను తిడతానని చెప్పాను వాళ్ళు, ఒకటి మీరు మాట్లాడకండి అన్నారు. సరే అన్నాను, నేను మాట్లాడలేదు, హైదరాబాద్లోనే అనుకుంటా. ఇక్కడ రిమెంబర్ నువ్వు సెంటర్నీ సెలబ్రేషన్స్ వివేకానంద ఫస్ట్ స్పీచ్ చేసుకునే అంత దుస్థితిలో ఉన్నావని. ఇంకేత వివేకానంద ఏం చెప్పాడో ఇప్పటికీ చాలా మంది తెలియదు. వివేకానంద లిటరేచర్ చదివినవాడు ఎవడు, మనలో ఎంతమంది చదివారు, మిమ్మల్ని అంటున్నా నేను కంగారు పడక నేను చదవలే. కానీ అది చదవకుండా ఎట్ట వస్తుంది. వివేకానందకి ఏ తాళాలు ఇచ్చి రామకృష్ణ పరమహంస వెళ్ళాడో ఇప్పటికీ ఆ తాళాలు అలా హ్యాంగ్ అవుతూనే ఉన్నాయి శివుడి యొక్క చేతిలో. ఎక్కడున్నాడు శివుడు అది ఎలా తెలుస్తుంది? మహాకాళీ ప్రథమ చరిత్ర. ప్రథమ చరిత్రలో ఎవరి వల్ల జరిగింది? దాన్ని సార్ నేను డైవర్ట్ అయిపోతున్నాను. ముందు సత్యసాయి బాబాను లాక్కు రానివ్వండి. సత్యసాయి బాబాను లాక్కు వచ్చాక తర్వాత వెళ్తా, తర్వాత మళ్ళా డైవర్ట్ అయిపోతా. అంతేత క్లీన్ నుంచి స్ట్రీమ్ నుంచి వచ్చాడు. కానీ స్ట్రీమ్ నుంచి స్ట్రీమ్కి వెళ్తాం ఎలా వెళ్ళగలం చూడండి. మహాకాళి నుంచి ఈ మహాలక్ష్మి వైపు వెళ్ళాలి. అంటే మధ్యలో ఏమొస్తుంది? గ్యాప్ ఏంటి? శివతత్వమేనా? అంచేత సత్యసాయి ఎవరు? శివశక్తి కలయిక. అంటే క్లీన్ పూర్తయింది, గ్యాప్ వచ్చింది, మళ్ళా క్లీన్ ఉచ్చారణ జరుగుతుంది. అదేనా మహాకాళి నుంచి మహాలక్ష్మికి వెళ్తున్నప్పుడు ఈ శివశక్తి కాంబినేషన్ సత్యసాయి. తర్వాత వచ్చే ప్రేమ సాయి ఏమవుతాడు? ఇది ఆగిపోతుంది, స్త్రీం బీజమే మిగిలిపోతుంది. ప్రేమ సాయి శక్తి అంచేత శివుడు శివశక్తి శక్తి, శివుడు శివశక్తి శక్తి. క్లీన్ ఈ మూడింటి సంహితే వేద విజ్ఞానం. అంచేత సాయి, సత్యసాయి, ప్రేమ సాయి యొక్క మూడు కలయికలు, లేక ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర యొక్క కలయిక, ఈ మూడు అవతారాల యొక్క గొప్పతనం. కానీ మూడు అవతారాలు ఈ పేరుతో మాత్రమే ఆవిర్భవించటం లేదు, గుర్తుంచుకోండి. భారతీయులకి ఈ విజ్ఞానము తెలుసు కనుక ఈ పేర్లు చెప్పబడి ఉన్నాయి ఇక్కడ. కానీ భారతీయేతరులకు, భారతీయేతరులు అంటే ఎవరు? మీరేదో భారతీయులని ముంచుకోకండి, మనం ఎవరం భారతీయులం కాదు. ఎందుకంటే మనకి ఈ విజ్ఞానం ఎక్కడుంది? ఈ విజ్ఞానం ఎవరికి తెలిసి ఉన్నదో వాళ్ళు భారతీయులు, ఈ విజ్ఞానం తెలియని వాళ్ళు భారతీయేతరులు. మరి భారతీయేతరులకి ఈ విజ్ఞానం తెలియదు కనుక ఈ భాష ఉపయోగించుకోకూడదు. శివశక్తి, శివుడు, మళ్ళీ శివుడు, ఈ శివుడు శివుడికి మధ్య శక్తి, లేకపోతే శబ్దము, నిశ్శబ్దము, శబ్దము, శబ్దము, నిశ్శబ్దము, శబ్దము, మంత్రము, బ్రాహ్మణము, మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. సాయి, సత్యసాయి, ప్రేమ సాయి.